This is the seventh study we have come to as far as cover to cover Bible study is concerned. Quickga wrap up chesinatlaite ganaka first Bible study lo manamu God of the creation devudu srushtiki munde unnadani aina srushtikarta anetuvanti vishayanni manam telusukunnam. In the second Bible study, God's creation for humanity, manavul kosam devudu chesinatvanti srushti gurinchi chusam. In the beginning is God, in the end is the humans. In between are the stages of creation. ఆ విధంగా మనం ధ్యానం చేసాం. In the third study, we have seen the crown of the creation, humans. దాంట్లో మొట్టమొదటిగా God thought of Sabbath. దేవుడు rest గురించి ఆలోచించాడు. Then he thought of the garden. ఆయన వర్క్ గురించి ఆలోచించాడు. Then the gardener. ఆయన వర్కర్ గురించి ఆలోచించాడు. And then the wedding. వివాహం. తన యొక్క సహవాసం గురించి ఆలోచించాడు. And then in Genesis chapter 3, we see how God's creation spoiled by humanity. The seed plot of Bible, third chapter of Genesis, ani anukunna. It was basically the conflict between love and law. Devudu ichinatuvanti aagnaki, devudu meeda unnatuvanti premaku madhyana yuddhamu annatluga manam chusam. Chapter Genesis chapter 4, third nunchi chusinatlayite ganaka, Adam and Cain, vallallo paapam e vidhanga vyapti chendukuntu vachindo manam chusukuntu vacham. Then Cain's line, Seth's line. E vidhanga devudu ఈ కంటామినేటెడ్ వరల్డ్లో తాను ఒక మార్గాన్ని సిద్ధపరచుకున్నాడో మనం చూసాం. కెయిన్స్ లైన్లో లెమెక్ సెవెంత్ వ్యక్తిగా చూస్తున్నాం. హీ వాక్డ్ అవే ఫ్రమ్ గాడ్ టోటలీ. అదేవిధంగా సేత్స్ లైన్లో ఈనాక్ సెవెంత్ పర్సన్గా చూస్తున్నాం. వాక్డ్ విత్ గాడ్ హోల్ హార్టెడ్లీ. అండ్ ఈ విధంగా వాకింగ్ విత్ గాడ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం చూసుకున్నాం. గాడ్ వాంటెడ్ అస్ టు వాక్ విత్ హిమ్. యాడమ్ అండ్ ఈవ్ వాక్డ్ విత్ గాడ్. ఆదాము అవలు ఇరువురు కూడా దేవునితో నడిచిన వారు అని మనం చూసాం. వాక్ విత్ హిమ్ ఈజ్ బై ఫెయిత్. విశ్వాసంతో ఉన్నప్పుడే ఒక వ్యక్తితో మనం కలిసి నడుస్తాం. దాన్నే మనం సాల్వేషన్ అన్నాం. వాక్ విత్ హిమ్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. తనతో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి భరోసా ఇస్తుంది. దాన్నే శాంక్టిఫికేషన్ అన్నాం. వాక్ విత్ హిమ్ లీడ్స్ అస్ టు గ్లోరీ. తనతో మనం నడుచుకుంటూ వెళ్తే కనుక మనము మహిమలోకి ప్రవేశిస్తాం. దాన్నే గ్లోరిఫికేషన్ అంటూ ఉన్నాం. So walking with God is the picture of intimate fellowship. Devunito nadavatam anedi sannihita sahavasaniki suchana ani chusam. Ee walking with God lo we have taken the example of Enoch. Enoch gurinchi chusam. Enoch gurinchi 3 manam maatlu gurtu pettukunte we can totally understand about Enoch. Enoch stood out. Enoch pratyekamainatvandi vyaktiga nilabaddadu. Enoch spoke out. Enoch ante Hanoku ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఈనాక్ స్టెప్డ్ అవుట్. హానోకు ప్రత్యేకంగా కొనిపోబడ్డాడు. ఈ మూడు విషయాలు మనం చూసినట్లు అర్థమవుతుంది. ఈనాక్ స్టూడ్ అవుట్ అంటే తన యొక్క జీవితము విశిష్టమైనది, తన యొక్క నడవడి విశిష్టమైనది. హీ స్టూడ్ అవుట్. తన యొక్క టెస్టిమని చాలా విశిష్టమైనటువంటి, తన యొక్క జీవితము చాలా విశిష్టమైనది. సెకండ్, ఈనాక్ స్పోక్ అవుట్. తన యొక్క పదాలు, తన యొక్క పెదాలు, తన యొక్క జీవితము దేవుడు ఏదైతే తనకు నేర్పించాడో దాన్ని బాహాటంగా ప్రొక్లెయిమ్ చేశాడు. ఆయన చూపించాడు తన కుమారుడికి పేరు పెట్టడం ద్వారా, తాను దేవునితో నడవటం ద్వారా, దేవుని బిడ్డలుగా జీవించడం అంటే ఏంటో తాను ప్రకటించాడు. అంతేకాదు తాను జీవించాడు. ఫైనల్గా హీ స్టెప్డ్ అవుట్. దేవుడు తన్ని ఈ లోకంలోంచి పరలోకంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. సో దీస్ ఆర్ ద సిక్స్ లెసన్స్ వీ హ్యావ్ లెర్న్డ్ దస్ ఫార్. ఇప్పుడు దాకా మనం చూసింది అది. ఈరోజు వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఇన్ టు ద ప్రీలూడ్ టు ది ఫ్లడ్. ప్రళయానికి ముందు ఏం జరిగింది, ప్రళయానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రళయం ఫ్లడ్ అనేది దేవుడు ఎందుకు అనుమతించాడు అనే దాన్ని మనం చూడబోతున్నాం. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ అబౌట్ ద ఫ్లడ్. నేను ప్రళయం గురించి డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. నోవహ కట్టినటువంటి నావ గురించి డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. అయితే నేను ఒక క్వశ్చన్ని రైజ్ చేసి దానికి ఆన్సర్ చూడదలుచుకున్నాను. ఏంటనంటే, వై గాడ్ హ్యాస్ టేకెన్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్. దేవుడు ఈ విపరీతమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు. ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవటం బట్టి ఆయన నీతికి ప్రాధాన్యత ఇస్తూ కృపను దయను ఆయన పక్కకు పెట్టేశాడా? యాస్ హీ గాన్ ఆఫ్ ద బ్యాలెన్స్ బై గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు జస్టిస్ అండ్ లీవింగ్ అవుట్ మర్సీ అండ్ గ్రేస్. తాను ఎప్పుడు కూడా దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు అని చూస్తూ ఉన్నాం కదా. ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన కృపను ఆయన దయను పక్కకు పెట్టేసి నీతి న్యాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడా? ఇది కొంతమందికి ఉండేటువంటి ప్రశ్న. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు ఎందుకు కొన్ని లక్షల మందిని ఆ విధంగా సంహరించేశాడు అనేటువంటిది. సో వి విల్ లుక్ ఇన్ టు దాట్ కాన్సెప్ట్. ఆ యొక్క విషయాన్ని ఈరోజు గమనిద్దాం. వీ విల్ బి జస్ట్ లుకింగ్ అట్ జెనసిస్ చాప్టర్ 6:1-8. ఆదికాండం 6:1-8 దాకా మనం ప్రాధాన్యంగా చూస్తూ ఉంటాం. దీంట్లో మనం ఒకవేళ ఒక అవుట్లైన్గా చూడాలి అని అనుకుంటే గనక ఏమవుతుందనంటే, సిన్ స్టార్ట్స్ యాజ్ ఎ కాంప్రమైజ్. పాపము అనేది ఒక రాజీగా మొదలవుతూ ఉంటుంది. ఇట్స్ ఎ కాంప్రమైజ్. ఆదాము కాంప్రమైజ్ అయ్యాడు, ఆ తర్వాత కెయిన్ కాంప్రమైజ్ అయ్యాడు. దెన్ సిన్ గోస్ ఆన్ టు కరప్షన్. కాంప్రమైజ్తో ఆగిపోదు, అది అవినీతిగా మారిపోతుంది. ఇట్ బికమ్స్ యువర్ విల్ఫుల్ యాక్షన్, నీ యొక్క ఇష్టపూరితమైనటువంటి ఒక చర్యగా మారిపోతూ ఉంటుంది. దేర్ఫోర్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ కండెమ్నేషన్. దేవుని యొక్క అగ్నికి, లేకపోతే దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క ఖండనకు అది ఎదురవ్వాల్సింది. బట్ హియర్ ఇస్ ద ట్విస్ట్. ఈ యొక్క కండెమ్నేషన్కి, కరప్షన్కి మధ్యన దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్, అన్లెస్ వీ రెస్పాండ్ టు ద గ్రేస్. దేవుడు తన కృపను ఆ సమయంలో కూడా మన మీద చూపించేవాడుగా ఉంటున్నాడు. దాట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీస్ టుడే. అదే ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం, అదే ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనం 3:5 దాకా మనం చూసినట్లయితే, హౌ ద సిన్ ప్రోగ్రెస్ చూస్తే, పాపము అనేది ఇట్ స్టార్టెడ్ ఇన్ ఎన్ ఇండివిజువల్, ఒక వ్యక్తిలో ఆరంభమైంది. దెన్ ఇట్ మూవ్డ్ టు ఎ ఫ్యామిలీ, అది కుటుంబానికి జ్వరపడింది. దెన్ ఇన్ టు మ్యారేజ్, వివాహ వ్యవస్థలోకి వచ్చింది. అండ్ దెన్ ఇట్ కంటామినేటెడ్ ద హోల్ సొసైటీ, సమాజం మొత్తాన్ని కూడా అది పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జెనసిస్ 6:1-8 ఏదైతే ఉన్నదో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ ప్యాసేజ్ని జీసస్ క్రైస్ట్ కోట్ చేశాడు. ఎట్లాగా ఆయన కోట్ చేశాడంటే, మనుష్య కుమారుడు ఈ లోకంలోకి రాకముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, నోవహ కాలంలో ప్రళయానికి ముందున్నటువంటి పరిస్థితులకి సమానంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, జీసస్ సెడ్ హిస్టరీ రిపీట్స్, అది చరిత్ర మరొక్కసారి జరుగుద్ది అన్నట్లుగా చెప్తున్నాడు. Matthew 24:37-39 ఉంటుంది. ఐల్ రీడ్ ఓన్లీ 37. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్యుని కుమారుని రాకడియును అలాగే ఉండును. ఫర్ యాజ్ వర్ ద డేస్ ఆఫ్ నోవా, సో విల్ బి ద కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. సో ఇక్కడ మనకి చూసేది ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ సేయింగ్ దాట్ ద ఫ్లడ్ ఈజ్ హిస్టారిక్. చరిత్రలో ఖచ్చితంగా ఉన్నది ప్రళయం. ప్రళయానికి ముందు చారిత్రికంగా ఎలాంటి దుస్థితి ఉన్నదో ప్రపంచంలో, మనుష్య కుమారుడు ఈ లోకంలోకి రాకముందు కూడా అలాంటి దుస్థితే ఉంటుంది, అలాంటి పరిస్థితులే నెలకొల్పుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ విల్ బి ద వరల్డ్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రాబబ్లీ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దీస్ 8 verses. ఈ 8 వచనాలు చూస్తే గనక మనకి ఒక ప్రీలూడ్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక ఇమేజ్ మనకి ఇచ్చేదిగా ఉంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా జరగకపోవచ్చు, అంటే ఎందుకనంటే అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు. బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ దిస్, వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇస్ దిస్, సిన్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మేబీ ద మేనిఫెస్టేషన్స్ మే బీ డిఫరెంట్, అది ఏ విధంగా వ్యవహారంలోకి వస్తాయో అది వేరుగా ఉండొచ్చు, కానీ బట్ ఇట్ వుడ్ బి ద సేమ్ కాంటెక్స్ట్, అలాంటి పరిస్థితులే ఉంటాయి. నౌ వీ విల్ లుక్ ఫ్రమ్ చాప్టర్ 6:1-2. 1 and 2 ఐ విల్ రీడ్. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. వెన్ మ్యాన్ బిగాన్ టు మల్టిప్లై ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ డాటర్స్ వార్ బాండ్ టు దెమ్, ద సన్స్ ఆఫ్ గాడ్ సా దట్ ద డాటర్స్ ఆఫ్ మ్యాన్ వర్ అట్రాక్ట్ అండ్ ద టుక్ యాజ్ దర్ వైఫ్స్ ఎనీ దే చూస్. సో దీన్నే నేనేమంటానంటే, సిన్ బిగిన్స్ విత్ కాంప్రమైజ్. ఈ 2 verses నేను ఏమంటానంటే, పాపము ఒక విధంగా రాజీతో ఆరంభము అవుతూ ఉంటుంది. హ్యూమన్ విల్ ఈజ్ డామినెంట్ ఇన్ దీస్ 2 verses. ఈ 2 వచనాల్లో మనం చూసేది ఏంటంటే, మానవ చిత్తానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. హ్యూమన్ విల్ ఈజ్ డామినెంట్ బికాస్ దే డిడ్ వాట్ దేర్ విల్ సెట్. వాళ్ళ చిత్తానికి ఏదనిపిస్తే అది చేశారు. ఐ విల్ డూ అన్నటువంటిది మనకి గుర్తుంది కదా. మనకి ఐజియా 14లో కనబడుతుంది చాలా స్పష్టంగా. లూసిఫర్ పరలోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే అనుకున్నాడు, ఐ విల్ అనేటువంటిది. ఆ యాటిట్యూడ్ ఎక్కడికి వచ్చింది, ఐ విల్ డూ వాట్ ఐ వాంట్, నేను ఏమి నచ్చితే అది నేను చేస్తాను అనేటువంటిది. బట్ ద మెయిన్ క్వశ్చన్ ఇన్ దిస్ వర్స్ ఈజ్ దిస్, ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ మనకి కనబడతా ఉంటారు, సన్స్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్స్ ఆఫ్ మ్యాన్. ఎవరు వీళ్ళు? దేవుని కుమారులు ఎవరు? మనుష్య కుమార్తెలు ఎవరు? హూ ఆర్ దీస్ అనేది. దీనికి రకరకాలైనటువంటి అర్థాలు చెప్పడం జరిగింది. ఈ ప్యాసేజ్ చాలా రకాలైనటువంటి విభేదాలకు దారితీసింది, కన్ఫ్యూజన్కి దారితీసింది. థియోలాజియన్స్లో ఒక విధంగా వేరువేరు గ్రూప్స్గా అయిపోవటం జరిగింది. ప్రాథమికంగా దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్, మూడు రకాలైనటువంటి భాష్యాలు. దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ వర్స్ ఈజ్ కన్సర్న్, దీస్ టూ వర్సెస్. బట్ లెట్ మీ గివ్ యూ దిస్ వాట్ యూ కాల్ డిస్క్లైమర్, ఏమనంటే టు వాట్ ఎవర్ వ్యూ యు ఆర్ హోల్డింగ్, ఈ మూడిట్లో ఏ వ్యూకి నువ్వు చెందినప్పటికీ, ఏది నువ్వు నమ్మినప్పటికీ, నో ప్రాబ్లం. యువర్ డెస్టినీ విల్ నాట్ చేంజ్, నీ యొక్క నిత్యత్వపు గమ్యము మారదు. ఇట్ వాంట్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువాలిటీ, నీ ఆత్మీయతకు ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఇట్స్ ఓన్లీ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్, అంతే. కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వీ విల్ లుక్ అట్ ఇట్. వాట్ ఆర్ ద త్రీ ఇంటర్ప్రిటేషన్స్ దట్ వర్ గివెన్? ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ దట్ వాస్ గివెన్ ఇస్ దిస్, ఏంజల్స్ కోహాబిటింగ్ విత్ హ్యూమన్ ఉమెన్, అంటే దేవదూతలు స్త్రీలను వివాహం చేసుకోవటం, లేకపోతే స్త్రీలతో వాళ్ళు సాంగత్యము చేయటం, సహజీవనం చేయటం. ఇది మొదటి ఇంటర్ప్రిటేషన్. దీనికి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, అపోజల్ పీటర్ తర్వాత జూడ్ ఇరువురు కూడా దే కోట్ ఎ మ్యాన్ కాల్డ్ ఈనాక్, హానోక్ని వాళ్ళు కోట్ చేశారు. హానోకు అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడని, ఆ పుస్తకాన్ని వాళ్ళు కోట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్పారు. కాబట్టి చాలామంది నమ్మేది ఏంటంటే, ఈనాక్ రాసినటువంటి బుక్ హిస్టారికల్ అని, అంతేకాకుండా చాలామంది పెద్దలు దాన్ని అంగీకరించారని, దాన్ని మనం తీసుకోవాలని చెప్తూ ఉంటారు. హానోక్ రాసినటువంటి ఆ గ్రంథంలో 6th chapter ఒక విషయం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దేవుడు ఒక 200-300 ఏంజల్స్ని ఈ భూలోకంలోకి పంపించాడని, హెర్మోన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటానికి పంపించారని అక్కడ ఉంటుంది. అయితే ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు అందంగా కనబడినప్పుడు వాళ్లతో వాళ్ళు కూడారని, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలే ఆజానుబాహులైనటువంటి నెఫిలింలు అనేటువంటి మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి ఇంకా రిఫరెన్సెస్ ఏమి ఉపయోగిస్తారంటే, జోబ్ ఫస్ట్ చాప్టర్ 6th verse, 2nd chapter 1st verse, 38th chapter 7th verse, ఈ 3 అకేషన్స్లో కూడా సన్స్ ఆఫ్ గాడ్ అని దేవదూతల్ని ప్రస్తావించారు. అంటే దేర్ ద ఏంజల్స్ వర్ అడ్రస్డ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్, దేర్ ఫార్ సన్స్ ఆఫ్ గాడ్ అంటే ఇక్కడ ఏంజల్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ద ఏంజల్స్ వర్ సెడ్యూస్డ్ బై ద ఉమెన్ అండ్ ద సెక్స్ బిట్వీన్ దెమ్ రిజల్టెడ్ ఇన్ అ కైండ్ ఆఫ్ ఎ హైబ్రిడ్ ఆఫ్ స్ప్రింగ్ కాల్డ్ నెఫిలిం. అంటే ఈ దేవదూతలకి స్త్రీలకి పుట్టినటువంటి వాళ్ళే నెఫిలియలు అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్. ద సెకండ్ వన్ ఈజ్ దిస్, ఎప్పుడైతే లూసిఫర్ని తోసేశారో, లూసిఫర్తో పాటు పరలోకంలో మూడో భాగం దేవదూతలను కూడా దేవుడు తోసేశాడని, ఎందుకంటే వాళ్ళంతా కూడా లూసిఫర్కి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ పడదోయబడినటువంటి దేవదూతలు, ద ఫాలెన్ ఏంజల్స్ అని చెప్పాలంటే, దే పొజెస్డ్ కింగ్స్, వాళ్ళు రాజుల్ని పూనుకున్నారు. పొజెస్డ్ వాళ్ళు రాజుల యొక్క హృదయాల్లోకి జ్వరపడ్డారు, వాళ్ళు రాజుల్ని వాళ్ళ కేంద్రంగా చేసుకున్నారు. అంటే పూనకం అంటారు కదా, ఆ విధంగా పూనుకున్నారు. అండ్ వెన్ దీస్ కింగ్స్, ఈ యొక్క రాజులు, ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ ఉన్నటువంటి కింగ్స్ ఏ స్త్రీలతో అయినా కూడా సాంగత్యం చేస్తే, ఏ స్త్రీలతో అయినా సహజీవనం చేస్తే, వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలు అబ్నార్మల్ సైజ్ అండ్ క్యారెక్టర్, వాళ్ళ యొక్క రూపురేఖలు కానీ, వాళ్ళ యొక్క వ్యవహారాలు కానీ, వాళ్ళ యొక్క జీవన శైలి కానీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ విపరీతంగా ఉండేది. కాబట్టి ఇది జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. దీనికి బైబిల్లోంచి ఒక రిఫరెన్స్ ఇస్తారు, దానియేలు గ్రంథం 10:13 దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయంలో జరిగింది ఏంటి అనంటే, దేవుడు గబ్రియేలు దూతను పంపించాడు జవాబుతో, అయితే గబ్రియల్ దూత చాలా లేట్ చేస్తాడు, 21 డేస్, 22 డేస్ పట్టేస్తుంది. ఎందుకు అని అంటే గబ్రియల్ దూత చెప్తూ ఉంటాడు 10వ అధ్యాయం 13వ వచనం, పారసీకుల రాజాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతుల్లో మికాయేలు అని ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ద ప్రిన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ పర్షియా విత్ స్టుడ్ మీ 21 డేస్, బట్ మికాయేల్ వన్ ఆఫ్ ద చీఫ్ ప్రిన్సెస్ కేమ్ టు హెల్ప్ మీ, ఫర్ ఐ వాజ్ లెఫ్ట్ దేర్ విత్ ద కింగ్స్ ఆఫ్ పర్షియా. సో కాబట్టి ఇక్కడ ప్రిన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ పర్షియా అంటే పర్షియా రాజు అని చెప్తూ, దేవదూత అయినటువంటి గబ్రియల్తో పోరాడటం అనేది మనుషులతో సాధ్యమయ్యేది కాదు, అంటే దెయ్యం పట్టినటువంటి వాడు అన్నట్లు ఇక్కడ అర్థం చేసుకోవాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మొదటిది ఏంజల్స్ హ్యావింగ్ సెక్స్ విత్ ఉమెన్, దేవదూతలు స్త్రీలతో వాళ్ళు సహజీవనం చేయటం. రెండోది ఫాలెన్ ఏంజల్స్ పొజెస్ అయినటువంటి కింగ్స్ ఈ స్త్రీలతో సహజీవనం చేయటం. బట్ ద థర్డ్ వన్ ఈజ్ దిస్ ఈజ్ మోస్ట్ ఇవాంజలికల్స్ బిలీవ్, చాలామంది సౌవార్థిక ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు నమ్మేటువంటిది ఏంటనంటే, గాడ్లీ మెన్ మ్యారీడ్ అన్గాడ్లీ ఉమెన్, దైవికమైనటువంటి పురుషులు దైవత్వము లేనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవటం అనేది. మనము 4th చాప్టర్, 5th చాప్టర్ జెనసిస్లో అర్థం చేసుకున్నది ఏంటంటే, దెర్ వర్ 2 లైన్స్, 2 వంశావళులు మనకి వచ్చాయని. ఒకటి కయ్యను, ఆదాము కయ్యను నుంచి వచ్చింది, ఇంకోటి ఆదాము సేతు నుంచి వచ్చింది. ఈ యొక్క కయ్యను వంశావళి లెమక్ దాకా మనకి ఇవ్వబడింది. ఆ లెమక్ దాకా ఉన్నటువంటి వంశావళిలో వాళ్ళు పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే సేతు వంశావళిలో 7వ అయినటువంటి హానుకు, 10వ వ్యక్తి అయినటువంటి నోబహు, వీళ్ళు దేవునితో నడిచినటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సేతుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, సేతు వంశావళిని ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకించబడినటువంటి వంశావళిలో వాళ్ళు అంటే సేతు సంతతిలో ఉన్నటువంటి ఎవరైనా సరే కయ్యిన సంతతిలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటే గనక దాన్ని దీనికి ఆపాదించారు అనేది వర్తిస్తూ ఉంటుంది. సో ఇది మూడోది. అయితే ఈ మూడిట్లో నేను మూడో దాన్ని నేను వ్యక్తిగతంగా అంగీకరిస్తాను. ఐ డోంట్ నో వాట్ యు అగ్రీ, ఇట్స్ యువర్ చాయిస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్, దీంట్లో డిబేటు కాన్ఫ్లిక్టు ఏమీ లేదు. సో దిస్ ఈజ్ వాట్ మై వ్యూ ఈజ్. అయితే యూ మైట్ బి ఆస్కింగ్, సార్ వై డూ యూ వ్యూ యాక్సెప్ట్ దిస్, ఎందుకని దీన్ని అంగీకరిస్తారు అని అంటే గనక, దెర్ ఆర్ 2 ఇష్యూస్. ఒకటి ఏంటంటే, ఏంజల్స్ ఆర్ స్పిరిట్ బీయింగ్స్ అండ్ దే డు నాట్ పొజెస్ ఫ్లెష్ ఆర్ జెండర్. దేవదూతలు ఆత్మ రూపేణా ఉండేటువంటి జీవులు, దేవదూతలకి శరీరం ఉండదు, దేవదూతలకి లింగము అనేది వర్తించదు, పురుషలింగం కానీ స్త్రీలింగం కానీ వర్తించదు. కానీ బైబిల్లో వారిని పురుషలింగంతో పోల్చారు, ఉదాహరణకి దేవుణ్ణి పురుషలింగంతో పోల్చారు, పరిశుద్ధాత్ముడు అని పురుషలింగంతో పోల్చారు. ఎందుకు అని అంటే కనుక అది యూదులకి అర్థవంతంగా ఉండటానికి. అదేవిధంగా దేవదూతల్ని పురుషలింగంతో సంబోధించడం జరిగింది మేల్స్గా, అంతేగాని వాళ్ళకి మేల్ జెండర్ ఉంటుంది అని కాదు, వాళ్ళకి శరీరము ఉంటుంది అనేది కానే కాదు. బికాజ్ దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్, వాళ్ళు ఆత్మరూపేణ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి సహజీవనం చేయటం మనుషులతో అనేది అసాధ్యం. వాళ్ళు ఇంకొక స్త్రీతో కూడటం, వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది బయాలజికలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. అందుకే నేను అంగీకరించలేకపోతున్నాను. అయితే మీలో కొంతమందికి కొంచెం బైబిల్ బాగా చదివినటువంటి వాళ్ళకి ఒక క్వశ్చన్ రావచ్చు. జెనసిస్ 19లో లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వెళ్ళినప్పుడు ఆ దేవదూతను బయట తీసిరండి, మేము వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, ఇలాంటి మాటలు చెప్పారు కదా, హౌ డు యూ టేక్ దట్ అనేది. అక్కడ జరిగింది ఏంటనంటే, దేవుడు ఇద్దరు దేవదూతలు మనిషి రూపంలో వచ్చారు, దాన్ని థియోఫెనీ అని అంటారు. థియోఫెనీ అంటే దేవుడు ఒక టెంపరీ ఫామ్ని కలిగి ఉండటం. ఈ థియోఫెనిక్ అపియరెన్సెస్ ఏంజల్ ఆఫ్ గాడ్ విషయంలో తరచుగా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది, అంటే ఏంజల్స్ కమింగ్ ఇన్ ద హ్యూమన్ ఫామ్, అంటే వాళ్ళకి నిజంగా ఒక హ్యూమన్ ఫామ్ ఉన్నదని కాదు, టు మీట్ హ్యూమన్స్ దే డూ లైక్ దాట్. సో యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని చాలా అద్భుతంగా ఖరారు చేశారు, మాథ్యూ 22:30, పునరుద్ధానమందు ఎవరిను పెండ్లి చేసుకొనరు, పెండ్లికియబడరు, వాళ్ళు పరలోకమందు దేవదూతల వలె ఉందరు. ఫర్ ఇన్ ద రిజరెక్షన్ దే నైదర్ మ్యారీ నార్ ఆర్ గివెన్ ఇన్ మ్యారేజ్ బట్ ఆర్ లైక్ ఏంజల్స్ ఇన్ హెవెన్. పరలోకంలో దేవదూతలకి ఏముండదంటే ఫ్లెష్ ఉండదు, పరలోకంలో దేవదూతలకి జెండర్ ఉండదు, పరలోకంలో దేవదూతలకి పెళ్ళి అనేది ఉండదు. సో కాబట్టి ఇట్ డజంట్ అప్లై టు దెమ్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనం చెప్తూ ఉన్నాం. సో దిస్ ఈ యొక్క కారణాలు బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటనంటే, ప్రాబబ్లీ ద ఏంజల్స్ కెనాట్ కోహాబిటేట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటిది. నా మరి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఎందుకు పిలిచారు, హౌ డు యూ టేక్ దాట్ అనేది. పీపుల్ వెన్ దే ఆర్ స్పెషల్లీ చోజన్, వెన్ దే హ్యావ్ ఎ స్పెషల్ కనెక్షన్ విత్ గాడ్, దేవునితో ప్రత్యేకమైన సంబంధం ఉన్నప్పుడు గాడ్స్ చిల్డ్రన్ అని పిలవటం అనేది చాలా స్పష్టంగా ఉంది. లెట్ మీ షో దిస్ వర్స్ సో దట్ యూ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ దిస్. జాన్ చాప్టర్ 1:12, తన్ను ఎందరు అంగీకరించరు వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. బట్ టు ఆల్ హూ డిడ్ రిసీవ్ హిమ్, హూ బిలీవ్డ్ ఇన్ హిస్ నేమ్, హీ గేవ్ ద రైట్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై బర్త్ ఆర్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. జన్మతః అందరూ కూడా దేవుని సృష్టించబడిన వారే, కానీ ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో దే హ్యావ్ విల్ఫుల్లీ కమ్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్. వాళ్ళు ఇష్టపూరితంగా దేవుని యొక్క ఆధిపత్యం కిందకి రావడానికి ఇష్టపడ్డారు. ఇఫ్ దే ఆర్ నాట్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్, బై డిఫాల్ట్ దే ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద సాతన్. వాళ్ళు సాతాన్ యొక్క హస్తాల్లో, సాతాన్ యొక్క అధికారం కింద ఉన్నారు అనమాట. దేర్ఫోర్ ఆల్ ద బార్న్ అగైన్ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళని దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని అంటూ ఉన్నారు. ఇది కొత్త నిబంధనలో వచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. పాత నిబంధనలోకి వెళ్ళినట్లయితే ఇస్రాయిలీలు కానాన్లోకి వెళ్ళకముందు దేవుడు చాలా క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమనంటే, ఇస్రాయిలీలారా, యు ఆర్ మై చిల్డ్రన్, మీరు నా పిల్లలు, కాబట్టి మీరు అక్కడున్న ప్రజలకి పెళ్లి చేసుకోకూడదు. యు షుడ్ నాట్ మ్యారీ దెమ్. ఆ విధంగా పెళ్లి చేసుకుంటే కనుక ఆ దేవతలను మీరు తీసుకొస్తారు మీ దగ్గరికి, ఆ దేవతలకి పూజలు చేయమని అడుగుతారు. సో దెర్ విల్ బీ ఎ ఫిలాసాఫికల్ కాన్ఫ్లిక్ట్, దెర్ విల్ బీ ఎ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్. సో మ్యారేజ్ విషయంలో యూ కెనాట్ బైపాస్ దిస్, దీన్ని దాటి వెళ్ళిపోకూడదు అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. అయితే వాట్ సాటన్ డిడ్ వాజ్ దిస్, సాతానుడు చేసింది ఏంటి అనంటే కనుక రాంగ్ మ్యారేజెస్ జరిగేటట్లు చేశాడు. రాంగ్ మ్యారేజెస్, కాంప్రమైజ్ జరిగేటట్లు చేశాడు, సెడ్యూస్ చేయటం మొదలుపెట్టాడు. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ దిస్ కాంప్రమైజ్? ఎన్ని కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి? మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ డిస్టర్బ్డ్, చాలా క్రైస్తవ కుటుంబాలు డిస్టర్బ్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కనుక నైస్ లుకింగ్ అన్బిలీవర్స్ని పెళ్లి చేసుకోవటం. వాళ్ళు చక్కగా కనబడతారు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, వాళ్ళ యొక్క సోషల్ స్టాండర్డ్ బాగుంటుంది, వాళ్ళ సోషల్ స్టేటస్ బాగుంటుంది, బయట లోకానికి మంచి వ్యక్తులుగా గుర్తింపబడ్డారు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్. ప్రాబబ్లీ దే ఆర్ రిలీజియస్, వాళ్ళు మతపరమైన వాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, చర్చిలో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు, క్వైర్లో ఉన్నటువంటి వాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. బట్ దే ఆర్ నాట్ బార్న్ అగైన్, వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు కాదు. సో ఐ కాల్ దెమ్ యాజ్ నైస్ అన్బిలీవర్స్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు కానీ అవిశ్వాసులు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళతో వివాహం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ దట్ మ్యారేజ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, చాలా రకాలైనటువంటి గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ సాటన్ ఈస్ ట్రయింగ్ టు డూ. ఇదే విషయాన్ని సాతానుడు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు వినేటువంటి వాళ్ళల్లో మీరు ఇలాంటి స్థితిగతులు గుండా వెళుతూ ఉన్నట్లయితే, హూఎవర్ ఈస్ ద బిలీవర్, ఎవరైతే విశ్వాసో, యూ కెన్ కమ్ టు గాడ్ అండ్ సే ఐఎమ్ సారీ, ఐ మేడ్ దిస్ బ్లండర్, ప్లీజ్ ఫర్ గివ్ మీ, నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, ఈ భయంకరమైనటువంటి తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభా అని అన్నప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ షో మర్సీ. దేవుడు కృప చూపిస్తాడు, నీ యొక్క అన్బిలీవర్ పార్ట్నర్ని బిలీవర్ చేయడానికి దేవుడు సహాయపడుతూ ఉంటాడు. ఎవరన్నా అన్బిలీవర్స్ ఈ మాట వింటూ ఉన్నట్లయితే, ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, వై డోంట్ యూ కమ్ టు గాడ్? దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? దేవుడిని సొంత రక్షకుడిగా ఎందుకు అంగీకరించకూడదు? దట్ వుడ్ బి నైస్. సిన్ బిగిన్స్ విత్ కాంప్రమైజ్, అది మనం మొదటి 2 వచనాల్లో చూసాం. 3rd verse తర్వాత చూద్దాం మనం, 4th verseలోకి వస్తున్నాం. ఆ దినమల్లో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన శూర్లు వీరే. నెఫిలిం వర్ ఆన్ ద ఎర్త్ ఇన్ దోస్ డేస్ అండ్ ఆల్సో ఆఫ్టర్వర్డ్స్. వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్ కేమ్ ఇన్ టు ద డాటర్స్ ఆఫ్ మ్యాన్, దే బోర్ చిల్డ్రన్ టు దెమ్ అండ్ దే వర్ మైటీ మెన్ హూ ఆర్ ఆఫ్ ఓల్డ్, ద మెన్ ఆఫ్ రినౌన్. అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, హూ ఆర్ నెఫిలిం, ఈ నెఫిలీలు ఎవరు అనేటువంటిది. బైబిల్లో నెఫీలీలు అనేది ఆదికాండం 6వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో, నెంబర్స్ 13లో కనబడుతుంది. నెంబర్స్ 13లో ఈ 12 స్పైస్ని మోసెస్ పంపించాడు కదా, అందుట్లో 10 మంది ఏమని చెప్తారంటే, మేము అక్కడ నెఫీలీలను చూసాం, వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళ ముందు మేము మడతల వలె గ్రాస్ హోపర్స్ వరే ఉన్నాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది మనము చూస్తూ ఉన్నాము. నెఫిలిం అన్న మాటకి అర్థమేంటి? టు ఫాల్ అపాన్, మీద పడిపోవటం అనేటువంటిది. కాబట్టి పాపులర్ థియోలాజికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, నెఫీలీలు అని అంటే కనుక దే ఆర్ వికెడ్ పీపుల్, దే ఆర్ వికెడ్ టు ద కోర్, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు దౌర్జన్యము చేసేటువంటి వాళ్ళు, దాదాగిరి చేసేటువంటి వాళ్ళు, కరప్ట్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, టోటలీ కరప్ట్, పరిపూర్ణంగా భ్రష్టు పట్టినటువంటి వారు అనేటువంటిది. సో దీన్నే నేనేమంటానంటే, సిన్ గోజ్ ఆన్ టు కరప్షన్, కాంప్రమైజ్లోంచి కరప్షన్లోకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. నౌ ఐఎమ్ రీడింగ్ 5th verse. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. The Lord saw the wickedness of man, who was great in the earth, and that every intention of the thoughts of his heart are only evil continually. Sin first corrupts the heart and spreads to the human and the society. పాపం మొదట హృదయాన్ని పాడు చేస్తుంది, తర్వాత జీవితాన్ని పాడు చేస్తుంది, ఆ తర్వాత కుటుంబాన్ని, తర్వాత సమాజాన్ని. మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, వితౌట్ ద హోలీ స్పిరిట్ అండ్ వితౌట్ గ్రేస్ మ్యాన్ క్యాన్ డూ నథింగ్ బట్ సిన్ అండ్ గోస్ ఆన్ ఎండ్లెస్లీ ఫ్రమ్ సిన్ టు సిన్. దేవుని కృప లేకుండా, దేవుని పరిశుద్ధాత్మ లేకుండా ఒక మానవుడు పాపము తప్పించి ఇంకేం చేయలేడు, పాపంలోంచి పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే, సిన్ బ్రీడ్స్ అండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్ కరప్షన్, పాపము పొదిగి ఇంకా భయంకరమైనటువంటి విషయంలోకి వెళ్తుంది. వీ హ్యావ్ లర్న్డ్ 3 థింగ్స్ దస్ ఫార్. ఒకటి, సిన్ బిగిన్స్ విత్ కాంప్రమైజ్, పాపము రాజీతో ఆరంభమవుతుంది. రెండోది, సిన్ గోజ్ ఆన్ టు కరప్షన్, పాపము రాజీతో మొదలై అది భ్రష్టు పట్టేటట్టు చేస్తుంది, అది అవినీతికరంగా మారుతుంది. థర్డ్ వన్ అవుతుంది, సిన్ బ్రీడ్స్ అండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్ కరప్షన్, పాపము పొదిగిన తర్వాత అది విస్తరించి దరిద్రమైన స్థితిలోకి వెళ్తుంది. దెన్ వర్స్ 6 and 7, సిన్ ఎండ్స్ ఇన్ కండెమ్నేషన్. ఈ యొక్క పాపము అనేది దేవుని యొక్క ఖండనకు గురి అవుతుంది, దేవుని యొక్క తీర్పుకి గురి అవుతుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదను. ఎలా అనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుంది ఉన్నాను నేను. అండ్ ద లార్డ్ రిగ్రెటెడ్ దట్ హీ హడ్ మేడ్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అండ్ ఇట్ గ్రీవ్డ్ హిమ్ టు హిస్ హార్ట్. సో ద లార్డ్ సెడ్, ఐ విల్ బ్లాట్ అవుట్ మ్యాన్ హూమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ద ల్యాండ్, మ్యాన్ అండ్ యానిమల్స్ అండ్ క్రీపింగ్ థింగ్స్ అండ్ బర్డ్స్ ఆఫ్ ద హెవెన్స్, ఫర్ ఐఎమ్ సారీ దట్ ఐ హ్యావ్ మేడ్ దెమ్. అయితే దేవుడు చిట్ట చివరికి ఒక తీర్పునివ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, అండ్ గాడ్ రిపెంటెడ్, దేవుడు పశ్చాత్తాపడ్డాడు, లేకపోతే చింతపడ్డాడు, లేకపోతే సంతాపం చెందాడు, ఆయన అయ్యో ఎందుకు ఇది విధంగా చేశాను అని అనుకున్నాడు. ఇది దేవుడికి తగునా, దేవుడు మారతాడా, ఇది చాలామందికి ఉండేటువంటి ప్రశ్న. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, దేవుడు మార్పు లేనివాడు, గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్, ఆది నుంచి అంతము దాకా సమస్తము ఎరిగినటువంటి వాడు, నథింగ్ సర్ప్రైజెస్ హిమ్, తన్ని ఏది కూడా ఆశ్చర్య చిక్కుతినిగా చేయదు. బట్ దీస్ ఆర్ ద వర్డ్స్, ఈ పదాలు ఎందుకు ఉపయోగించారంటే, సో దట్ మ్యాన్ క్యాన్ అండర్స్టాండ్, మానవుడు అర్థం చేసుకోవడానికి. దీన్నే జూయిష్ కల్చర్లో యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే మానవ భాషలో దేవుడి గురించి మాట్లాడతాం. నా చెయ్యి కురచ కాలేదు, గాడ్ ఈజ్ స్పిరిట్, హీ డజంట్ హ్యావ్ హ్యాండ్స్, అయితే మనకి చెయ్యి అంటే కానీ అర్థం కాదు. నా కళ్ళు చూస్తున్నాయి, గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ డజంట్ హ్యావ్ ఐస్, కానీ మనకు కళ్ళు అంటే కానీ అర్థం కాదు, అందుకని చెప్పారు అనమాట. సో దిస్ ఈజ్ అన్ యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్. గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ బేసికలీ వెన్ హీ ఈజ్ గ్రీఫ్డ్, ఆయన సంతాపం చెందినప్పుడు. ఆయన గ్రీఫ్ దేని మీద? వాట్ ఈజ్ గ్రీఫ్ ఫర్ గాడ్? దేవుడికి సంతాపము అంటే ఏంటి? ద హోలీ రియాక్షన్ టువర్డ్స్ రెబెలియస్ సిన్ఫుల్ హ్యుమానిటీ. భ్రష్టు పట్టిన, పాపము చేసిన మానవుల మీద పవిత్రమైనటువంటి దేవుడి యొక్క ప్రతిస్పందన అని చెప్పాలి. హీస్ జడ్జ్మెంట్. అయితే దేవుడిచ్చేటువంటి తీర్పు ఎప్పుడు కూడా న్యాయమైనది, అది దయతో కూడింది, అండ్ ఇట్ నెవర్ మిస్సెస్ మర్సీ. దయను ఎప్పటికీ కూడా అది మిస్ అవ్వదు. ఐ వాంట్ టు షో దిస్ వర్స్ ఎజికెల్ 33:11. నా జీవము తోడు దుర్మార్గుడము, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. ఎజికెల్ 33:11. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలా బ్రతకడం వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇస్రాయిల్లారా, మనసు త్రిప్పుకునుడి, మీ దుర్మార్గత నుండి మరలా మనసు త్రిప్పుకునుడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ఐ హావ్ నో ప్లెజర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్, బట్ దట్ ద వికెడ్ టర్న్ ఫ్రమ్ హీస్ వే అండ్ లివ్. టర్న్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ఈవిల్ వేస్, ఫర్ దే విల్ వై యూ విల్ డై ఓ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఒక దుష్టుడు దుష్టత్వంలో చచ్చిపోవటం ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తన కృప ద్వారా చాలా అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. దాన్నే ఆదికాండం 6:3-8 చూస్తాం. మూడవ వచనంలో వి సీ ద టైం, ఆయన సమయాన్ని ఇవ్వటం చూస్తాం. 8వ వచనంలో వి సీ ఎ ప్రొవిజన్, దేవుడు ఒక పద్ధతిని ఇవ్వటం అనేది చూస్తాం, ఒక వ్యక్తిని, ఒక మోడల్ని ఇవ్వటం అని చూస్తాం. లెట్ సీ వర్స్ 3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లు అగును. దెన్ ద లార్డ్ సెడ్, మై స్పిరిట్ షాల్ నాట్ అబైడ్ ఇన్ మ్యాన్ ఫర్ ఎవర్. కొన్ని వర్షన్స్లో స్ట్రైవ్ అని ఉంటుంది. స్ట్రైవ్ అంటే వాదించదు, జడ్జి చేయదు. ఫర్ హీస్ ఫ్లెష్, హీస్ డేస్ షాల్ బి 120 ఇయర్స్. చాలామంది థియాలజియన్స్ చెప్పేది ఏంటంటే, దేవుడు ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసిన తర్వాత హీ గేవ్ 120 ఇయర్స్ బిఫోర్ ద ఫ్లడ్ కేమ్. ఆయన 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు వరద రాకు, ప్రళయం రాకముందు. ఈ 120 ఇయర్స్ ఎందుకు అని అంటే, ఫర్ పీపుల్ టు రిపెంట్, ప్రజలు మార్పు చెందాలని, ప్రజలు పశ్చాత్తాపడాలని, తమ వికెట్ వేస్ని వదిలిపెట్టాలి అనేటువంటిది. ఈజ్ నాట్ గాడ్ గ్రేషియస్? దేవుడు కృపగలిగినవాడు కాదా, దయగలిగినవాడు కాదా? దేవుడు పరిశుద్ధుడు, పాపని స్వీకరించలేడు. స్వేచ్ఛ కలిగినటువంటి మానవుడు తన చిత్తంతో పాపం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు చేయగలిగేది ఒకటే, రా బాబు రా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను, నువ్వు నా దగ్గరకు వస్తే కనుక నేను బాగు చేస్తాను అని టైం ఇచ్చాడు. ఆయన టైం ఇచ్చాడు, హీ గేవ్ టైం, బట్ మ్యాన్ డిడ్ నాట్ యూజ్ దట్ టైం. అదే జరుగుతుంది ప్రస్తుతం కూడా. మనలో చాలామంది వికెట్గా ఉంటున్నారు. ఈ వికెట్నెస్ పేట్రేగిపోతుంది, వాళ్ళు కూడా విస్తరిస్తూ ఉన్నారు. మనుషుల్లో కొంత ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఈ వికెట్ పీపుల్ ఎందుకు ఇంకా బతుకున్నారు, చంపేయచ్చు కదా అని. దేవుడు ఎందుకు బతుకుంచాడంటే వాళ్ళకి టైం ఇస్తున్నాడు, అయ్యా నువ్వు రా. గాడ్ డజంట్ వాంట్ వికెట్ పీపుల్ టు డై ఇన్ వికెట్నెస్. దేవుడికి భ్రష్టత్వంలో, చెడ్డతనంలో ఉన్నటువంటి మనుషులు అలాంటి చెడ్డతనంలో చచ్చిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన టైం ఇస్తూ ఉన్నాడు. ఈ టైంలో ఏం జరిగింది, దేవుడు నోవహు అనేటువంటి ఒక మోడల్ని పెట్టాడు ఆయన. అదే 8వ వచనంలో చూస్తాం, ఒక నోవహు అనే మోడల్ని ఆయన పెట్టాడు. ఈ నోవహు అనేటువంటి ఆయన 2 పనులు చేశాడు ఆయన. 1 వర్డ్, 2 వర్క్. ఆయన నోటితో మాట చెప్పాడు, చేతితో పనిచేస్తూ ఉన్నాడు. నోటితో ఏమని చెప్తున్నాడు, జలప్రలయం వస్తుంది, ప్రపంచమంతా మునిగిపోతుంది, ఇది నోటితో చెప్పాడు. రండి దేవుని దగ్గరికి రండి, ఇది నోటితో చెప్పాడు. అంతేకాదు, ఆయన పెద్ద ఒక నావ కట్టడం మొదలుపెట్టాడు. సో హిజ్ వర్డ్స్ అండ్ హిజ్ వర్క్స్ ఆర్ మ్యాచింగ్. ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చేష్టలు మ్యాచ్ అవుతూ ఉన్నాయి. 120 సంవత్సరాలు ఇది జరుగుతూనే ఉన్నది. ఐ డోంట్ మీన్ దట్ 120 ఇయర్స్ నోవా వాజ్ బిల్డింగ్ ద ఆర్క్. 120 సంవత్సరాలు ఆయన నావ కడుతూ ఉన్నాడు అనేది నా ఉద్దేశం కాదు. కట్టుండొచ్చు లేదా అంతకంటే తక్కువ టైం పట్టుండొచ్చు, బట్ డెఫినెట్లీ గాడ్ హ్యాస్ గివెన్ ఇనఫ్ టైం. దేవుడు చాలా సమయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. లెట్స్ రీడ్ 8వ వర్స్. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు ఆయన, బట్ నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద లార్డ్. 2 పదాలకి మీనింగ్ చూస్తే కనుక ఈ సెంటెన్స్కి మనకు చక్కగా అర్థమవుతుంది. 1, నోవా మీన్స్ రెస్ట్. నోవా అంటే సమాధానము, విశ్రాంతి అనేటువంటి ఒక భావం వస్తుంది. ఫేవర్ అన్న మాటకి అర్థము గ్రేస్. తెలుగులో అయితే కృప పొందినవాడయ్యను, చక్కటి ట్రాన్స్లేషన్ ఇచ్చారు. కృప అన్నదానికి అన్డిజర్వ్డ్ ఫేవర్, యోగ్యత లేకపోయినప్పటికీ ఇవ్వటం అనేది. అది ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్, సంపాదించుకున్నది కాదు, సాధించినది కాదు, మనము స్వీకరించింది అంతే. వీ హ్యావ్ జస్ట్ ఫౌండ్ ఇట్. బైబిల్లో ఈ ఫేవర్ అనేది, గ్రేస్ అనేది మొట్టమొదటిసారిగా అప్పియర్ అయ్యేది ఇక్కడే, ఇక్కడే అనేది. అయితే ఈ దేవుని యొక్క కృప ఏం చేసిందంటే దేవుని యొక్క ఉగ్రతను డిలే చేసింది, దేవుని యొక్క జడ్జిమెంట్ని డిలే చేసింది. 120 ఇయర్స్ డిలే చేయటం జరిగింది. ఈ 120 ఇయర్స్లో ఏం జరిగింది? నోహ్ అనేటువంటి వాడు సడన్గా స్టేజ్ మీద అప్పియర్ అవుతాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 500. తన యొక్క బాల్యం గురించి, మొదటి 500 ఇయర్స్లో ఎలా ఉన్నాడు, ఏం చేశాడు మనకు తెలియదు. కాకపోతే మనకు ఒక విషయం తెలుసు, తన తండ్రి, తన తాతగారు, తన ముత్తాత వీళ్ళంతా కూడా దైవికమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని. కాబట్టి నోబహు ఆ దైవికమైనటువంటి భక్తిలో పెరిగాడు. ప్రాబబ్లీ హీ వాజ్ గివెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట అతనికి ఇవ్వబడింది. నోబహ్ వాజ్ ఎ రైచస్ మ్యాన్ అని చెప్తున్నప్పుడు, నాట్ బికాస్ హీ వాజ్ పర్ఫెక్ట్ ఆర్ హ్యాడ్ అన్ యాంటిసిడెంట్ రైచస్నెస్, బట్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తాను పాపం లేకుండా జీవించాడు, సిన్లెస్ అని కాదు, కాకపోతే దేవుని వైపు తిరగడానికి ఇష్టపడ్డాడు, దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాడు. నోవాహ్ వాజ్ ఎ రైచస్ మ్యాన్ అనేది మొట్టమొదటిసారిగా, రైచస్నెస్ అనే మాట బైబిల్లో ఇక్కడ ఉపయోగించబడింది. రైచస్నెస్ అనేది బైబిల్లో ఎప్పుడు చూపించినా కూడా ఇట్ ఈస్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. సంపాదించింది కాదు అది, సాధించింది కాదు అది, దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహించింది. ఎవరైతే విశ్వాసం చూపిస్తారో వాళ్ళకి అనుగ్రహించబడింది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, విశ్వాసము అనేది మాట వినటం ద్వారా వస్తుంది. నోవహు మాట విన్నాడు. ఎలా చెప్తారండి? 9వ వచనం, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను. దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ నోవా. నోవాజ్ వాజ్ రైచస్ మ్యాన్ బ్లేమ్లెస్ ఇన్ హిస్ జనరేషన్. నోవా వాక్డ్ విత్ గాడ్. నోవా వాజ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. నోవాకి దేవుని మీద విశ్వాసం ఉంది. ఎలాగా? హీ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట విన్నాడు. హీ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు ఆయన విశ్వాసం చూపించాడు. హీ వాక్డ్ విత్ గాడ్, దేవునితో నడిచాడు. హీ ఒబెయిడ్ గాడ్, అందుకని హీ బిల్డ్ ద ఆర్క్ యాజ్ డైరెక్టెడ్ బై గాడ్. దేవుడు ఆదేశించిన ప్రకారము ఆయన పెద్ద నావ కట్టడం మొదలుపెట్టాడు. ఇమాజిన్ బిల్డింగ్ అన్ ఆర్క్, ఒక పెద్ద ఆర్క్. వర్షం అంటే ఏంటో తెలియనటువంటి ప్రపంచంలో, సముద్రము లేని చోట ఆయన కట్టడం అనేది, హౌ మచ్ ఫెయిత్ హీ మస్ట్ బి హ్యావింగ్. ఎంత గొప్ప విశ్వాసం ఆయన కనపరిచాడు. సో హీ వాజ్ వెరీ మచ్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో ఎంత మమేకమై నడిచాడంటే, దేవా ఐ బిలీవ్ యూ, నేను నిన్ను నమ్ముతాను. వర్షం కురిసిద్ది అంటే నేను నమ్ముతాను, వర్షం అంటే ఏంటో నాకు తెలియదు కానీ నేను నమ్ముతాను, బికాజ్ యు ఆర్ మై గాడ్. ఆ విధంగా ఆయన నమ్మాడు. దేర్ఫోర్ హీ వాజ్ కాల్డ్ రైచస్. అయితే నోవహు జీవించినటువంటి ప్రపంచం చాలా కరప్ట్ ప్రపంచం, అవినీతి కలిగినటువంటి ప్రపంచం, పర్వర్టెడ్ ప్రపంచం, అది దారి తప్పినటువంటిది. అయితే నోవహు మీద ఏలెత్తి చూపించలేకపోయింది. ఎందుకు అని అంటే గనక, నోవహు దేవునికి విధేయుడై జీవించాడు. హీ వాజ్ స్పాట్లెస్. ఆయన నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఆయన ఈ చీకటి ప్రపంచంలో ఒక వెలుగు దివ్యగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. హీ వాక్డ్ విత్ గాడ్ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఈనాక్. తన యొక్క తాతగారైనటువంటి హానోక్ ఏ విధంగా దేవునితో నడిచాడో ఆ విధంగా ఆయన నడిచాడు. హియర్ రైచియస్నెస్ ఈజ్ ఇంప్యూటెడ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ నీతి అనేది ఆపాదించబడింది. దేవుడు తనని నీతిమంతుడిగా ఎంచాడు అంతే, దట్స్ ఆల్. నీతిమంతుడిగా ఎంచాడు, దట్స్ ఆల్. తాను నీతిమంతుడిగా, తాను సంపాదించుకున్నది కాదు, సాధించినది కాదు. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఇన్ ద బైబుల్ రైచియస్నెస్ ఈజ్ ఇంప్యూటెడ్. దేవుడు నీతిని ఆపాదిస్తాడు, ఆయన నీతిని మన మీద ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటిది. ఆదికాండం 15:6 వచ్చేప్పటికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. జెనసిస్ 15:6, అండ్ హీ బిలీవ్ ద లాడ్, దట్ ఈస్ అబ్రహాం, అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ, న్యూ టెస్ట్మెంట్లో కానీ, రైచియస్నెస్ ఈజ్ నాట్ త్రూ లా, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, ఇట్ ఈస్ బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. నోవహు విశ్వసించాడు, నోవహు విధేయత చూపించాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము విశ్వసించాడు, అబ్రహాము విధేయుడిగా ఉన్నాడు, అందుకనే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ద సేమ్ అప్లైస్ ఈవెన్ టుడే, ఇప్పటికి కూడా అదే వర్తిస్తుంది. మైట్ బి యు ఆర్ లివింగ్ ఇన్ ఏ అన్రైచస్ వరల్డ్, యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డర్టీ డార్క్ వరల్డ్. ఈ యొక్క లోకము చాలా దరిద్రమైంది, నీ యొక్క జీవితం భ్రష్టు పట్టేసింది, యువర్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ బ్యాడ్, నీ జీవితం చాలా చెడ్డది. సో వాట్? అయితే ఏమున్నది? రోమన్స్ 3:21-22, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు, అది యేసుక్రీస్తునందు విశ్వాసమూలమై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. రోమన్స్ 3:21-22, బట్ నౌ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ మేనిఫెస్టెడ్ అపార్ట్ ఫ్రమ్ ద లా, ఆల్దో ద లా అండ్ ద ప్రాఫిట్స్ బేర్ విట్నెస్ టు ఇట్, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్ హూ బిలీవ్. ఇట్ ఈస్ త్రూ బిలీఫ్, త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. న్యూ టెస్ట్మెంట్లో చాలా క్లారిటీ ఉంది, అక్కడైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటను నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికీ వర్డ్ బికమ్ ఫ్లెష్, ఆ దేవుని మాట శరీరధారే మన మధ్యన కృపాసత్య సంపూర్ణుడిగా నివసించను. సో బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీతిమంతుడిగా ఎంచబడుతూ ఉన్నావు. సో ఆ వ్యక్తిని నీతిమంతుడు అని దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏమంటాడంటే, నౌ దట్ యు ఆర్ ఇంప్యూటెడ్ విత్ మై రైచియస్నెస్, నా నీతితో నా నీతి నీకు ఇవ్వబడింది కాబట్టి యు ఆర్ మై చైల్డ్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, కమ్ లెట్ అస్ వాక్ టుగెదర్, రా మనిద్దరం కలిసి నడుద్దాం అని చెప్తూ ఉంటాడు. దాట్ ఈస్ కాల్డ్ ఇంటిమసీ, దాన్నే దేవునితో సహవాసము అని అంటాం. మొదటి యోహాను పత్రిక 1:5లో వాక్ విత్ గాడ్, దేవునితో నడవటం అనేది వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వెలుగులో నడవటం అనే దానిగా చూపిస్తూ ఉన్నారు. సో మై ఫ్రెండ్స్, వెన్ వీ సీ దిస్ ప్యాసేజ్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ మూవ్స్, మనకి చాలా స్పష్టంగా కనబడుతుందో చూద్దాం. సిన్ బిగిన్స్ విత్ కాంప్రమైజ్, పాపము రాజీ పడటంతో ఆరంభమవుతుంది. ఇక్కడ మనం ప్రాథమికంగా చూసేది ద మోస్ట్ హోలీ ఇన్స్టిట్యూట్ ఫ్యామిలీ అనే దాన్ని సాతానుడు పాడు చేయడానికని వివాహ వ్యవస్థను ఏ విధంగా పాడు చేశాడో మనం చూసాం. దెన్ సిన్ గోజ్ ఆన్ టు కరప్షన్, అది అవినీతి పరంగా మారిపోతాం. ఎందుకనంటే ఈ విధంగా విశ్వాసి అవిశ్వాసికి పుట్టినటువంటి పిల్లలు దుర్మార్గులైపోవటం, చాలామంది అవినీతి పరులు అయిపోవటం, కరప్ట్ వరల్డ్ని సృష్టించిన వాళ్ళు అవటం అనేది చూస్తాం. థర్డ్ వన్, ఈ సిన్ బ్రీడ్స్ అండ్ బికమ్స్ ఎక్స్ట్రీమ్ కరప్షన్, ఈ యొక్క పాపం పొదిగి చాలా విపరీతమైనటువంటి పాపంగా అయిపోతుంటుంది. దట్స్ వాట్ ద వరల్డ్ టుడే ఈజ్, తాండవ మారుతుంది, పాపం భయంకరంగా పేట్రేగిపోయినటువంటి పరిస్థితి. అండ్ ఇలాంటి పరిస్థితిలో సిన్ ఎండ్స్ ఇన్ కండెమ్నేషన్, పాపం మీద దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది, దేవుని యొక్క ఖండన అనేది ఖచ్చితంగా ఉంటుంది, యూ కెనాట్ ఎస్కేప్ దట్. అయితే దేవుడు తన కృపలో ఒక పని చేశాడు, ఏమన్నాడంటే, ఐఎమ్ షోయింగ్ మై గ్రేస్, ఇఫ్ యు డిజగ్రీ, ఇఫ్ యు డిజోన్, ఇఫ్ యు డిజోబే, ఇఫ్ యు డిస్బిలీవ్, నువ్వు ఈ కృపను కాదనుకుంటే, ఈ కృపను తోసేస్తే, ఈ కృపను నమ్మకపోతే, ఈ కృపను పక్కకు పెట్టేస్తే, దెన్ యూ హ్యావ్ టు గో ఇన్ టు జడ్జ్మెంట్. యూ హ్యావ్ టు గో ఇన్ టు జడ్జ్మెంట్ ఓన్లీ బై రిజెక్టింగ్ గ్రేస్. దేవుని యొక్క కృపను కాదనే నువ్వు నరకానికి వెళ్ళాలి, కాదనే తీర్పులోకి వెళ్ళాలి. గాడ్ ఈజ్ గ్రేషియస్, గాడ్ ఈజ్ మర్సిఫుల్. దేవుడు దయగలిగినవాడు, దేవుడు కృపగలిగినవాడు. ఈరోజు ఈ వాక్యం వినేటువంటి వాళ్ళు, నేను చాలా పాపంలో ఉన్నాను, నరకానికి పరిగెడుతున్నాను అని అంటే, ఎస్ ఇట్స్ ట్రూ, నీ పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, బట్ దెర్ ఈస్ గాడ్ ఇన్ బిట్వీన్. దేవుడు మధ్యలో ఉన్నాడు, తన కృపతో మధ్యలో నిలబడ్డాడు, తన దయతో నిలబడ్డాడు. ఇఫ్ యు క్యాన్ టర్న్ టువర్డ్స్ గ్రేస్, ఇఫ్ యు క్యాన్ టర్న్ టువర్డ్స్ గాడ్స్ మర్సీ, దేవుని దయవైపు, దేవుని కృపవైపు నువ్వు తిరగలిగితే, యూ కెన్ అవాయిడ్స్ దట్ హెల్, ఆ నరక వేదాన్ని నువ్వు తప్పించుకోవచ్చు. వుడ్ యూ లైక్ టు కమ్ టు గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ, ఆర్ వుడ్ యూ లైక్ టు ఫేస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్? నువ్వు దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నావా, లేదా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు జీవించి దేవుని యొక్క తీర్పుని, దేవుని యొక్క నీతిని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నావు? ద చాయిస్ ఈజ్ యువర్స్, నీ ఎంపిక అయి ఉన్నది. గాడ్ ఇన్ హిస్ గ్రేస్, దేవుడు తన కృపలో, గాడ్ హీ హాస్ గివెన్ హిస్ ఫ్రీ విల్, దేవుడు మనకి ఉచితమైన మనకి స్వేచ్ఛనిచ్చాడు. హీ విల్ నెవర్ బైపాస్ ఇట్. ఆ స్వేచ్ఛను బట్టి హీ ఈస్ గివింగ్ యూ టైం, నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆ టైంని కనుక నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ద కాన్సిక్వెన్స్ ఈజ్ యువర్స్, దాని యొక్క పర్యవసానాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. లెట్స్ టేక్ ఎ మినిట్ అండ్ థింక్ ఆఫ్ దిస్. వీ హ్యావ్ కాంప్రమైజ్డ్, మనం రాజీ పడ్డాం, పాపం చేశాం, అండ్ ద సిన్ కరప్టెడ్, our whole nature, మన స్వభావాన్ని అంతటిని పాడు చేసేసింది. అండ్ వీ స్టార్టెడ్ బ్రీడింగ్, మనం పిల్లలను కంటో మొదలు పెట్టేశాం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాం. ఇఫ్ యూ కంటిన్యూ వీ విల్ బి కండెమ్డ్. మనం ఇదే విధంగా కొనసాగితే దేవుని యొక్క ఖండన ఎదుర్కోవాలి, దేవుని యొక్క తీర్పుని ఎదుర్కోవాలి. గాడ్ ఇన్ హిస్ మర్సీ, గాడ్ ఇన్ హిస్ గ్రేస్, దేవుడు తన కృపలో, దేవుడు తన దయలో మధ్యలో నిలబడటానికి ఇష్టపడుతున్నాడు. జీసస్ క్రైస్ట్ని సిలువు మీదకి ఎక్కిచ్చాడు. నువ్వు సిలువు వైపు తిరుగుతావా, నరకంలోకి వెళ్ళిపోతావా? ద చాయిస్ ఈజ్ యువర్స్, ద చాయిస్ ఈజ్ యువర్స్. యు కెన్ టేక్ ఐదర్ యు కెన్ టర్న్ టు ద క్రాస్ అండ్ రిసీవ్ హిజ్ మర్సీ అండ్ గ్రేస్ అండ్ యూ విల్ బి డిక్లేర్డ్ రైచస్. నువ్వు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను స్వీకరించి నీతిమంతుడు అన్న ముద్రను పొందొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ లివ్ ఆన్ యువర్ ఓన్ అండ్ రన్ ఇన్ టు హెల్. నీ ఇష్టం వచ్చినట్లు జీవించి నువ్వు నరకంలోకి వెళ్ళొచ్చు. వాట్ ఈజ్ యువర్ చాయిస్? వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఇఫ్ యు ఆర్ టర్నింగ్ టు క్రైస్ట్ టుడే, ఈరోజు నువ్వు క్రీస్తు వైపు తిరగడానికి ఇష్టపడుతున్నట్లయితే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్స్ మర్సీ, గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ రైచస్నెస్ ఈజ్ అపాన్ యూ. దేవుని కృప, దేవుని దయ, దేవుని నీతి నీ మీద ఉన్నది. మా దేవా, మా ప్రభా, ఈరోజు ఎవరైనా నీ వైపు తిరగడానికి ఇష్టపడుతుంటే, మంచివాళ్ళే ప్రభా ఈ లోకరీత్యా, కానీ నిన్ను అంగీకరించలేదు. ఈ లోకంలో మంచి మమ్మల్ని పరలోకంలో తీసుకెళ్తావు, ఈ లోకంలో మంచి మమ్మల్ని నీతిమంతులుగా నీ దృష్టిలో చేయలేదు. కేవలం నువ్వు మాకు నీతిని ఆపాదించాలి. యూ హ్యావ్ టు ఇంప్యూట్ యువర్ రైచస్నెస్ అపాన్ అస్. అది ఎప్పుడు జరుగుద్దంటే వెన్ వీ టర్న్ టు యూ, నీ వైపు తిరిగితే. నాయన, దుర్మార్గుడు దుర్మార్గతలో చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా, దట్స్ వై యూ గేవ్ టైమ్. ఈరోజు ప్రాణం ఉండి వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నావు ప్రభా. యు ఆర్ టాకింగ్ టు ఎవ్రీ వన్ హూ హాస్ హ్యావింగ్ లైఫ్. వాళ్ళు ఇంకా మారు మనసు పొందకపోతే, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, రక్షణ పొందకపోతే, ఈరోజు నీ వైపు తిరగడానికి కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.